చేతనత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ అర్థం చేసుకోవటానికి ప్రయత్నంలో గురువు యొక్క శరీరాలు, మన శరీరాలు, ప్రకృతిలో లభించేటటువంటి ప్రతి పదార్థము కూడా కాలము చోటు యొక్క కలయిక మాత్రమే. ఈ భావన చాలా జాగ్రత్తగా మీకు అర్థమవుతే కొన్ని విచిత్రమైనటువంటి సత్యాలు దానంతటవే మీకు అర్థమవుతాయి. కాల ప్రవాహము, సమయం యొక్క ప్రవాహము, మన జీవితాలన్నీ కూడా పుట్టింది నది ఎక్కడో ప్రవహిస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది. పుట్టినప్పుడు ఒక బిందువుగా ఉన్నది క్రమక్రమంగా పెద్దదవుతో సముద్రములో కలిసిపోయినప్పుడు అనంతమైపోతుంది, కణము అనంతముగా మారిపోతుంది. నది యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, కానీ నదిలో ప్రవహిస్తున్నటువంటి నీళ్లు ఒక్క సెకండ్ కూడా స్థిరంగా ఉండవు, ప్రవహించిపోతూ ఉంటుంది అది. కానీ దాన్ని గంగానది అంటాం, యమునా నది అంటాం, కావేరీ నది అంటాం, తుంగభద్ర నది అంటాం. కానీ ఆ నది దేనివల్ల ఏర్పడింది? రెండు గట్లు ఉంటాయి దానికి, ఆ రెండు గట్ల మధ్య ప్రవహిస్తున్నటువంటి నీటి పరంపరకు ఒక పేరు పెట్టాం మనం. మన జీవితాలు కూడా రెండు గట్ల మధ్య ప్రవహిస్తూ ఉంటాయి. జన్మము మృత్యువు అనేటటువంటి అతి దూరముగా ఉన్నటువంటి గట్లు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటి అతి సమీపములో ఉన్నటువంటి గట్లు. వీటి మధ్య ప్రవహిస్తూ ఉంటుంది కాలం. కాలం ప్రవహిస్తుంది కాని మీరేమవుతున్నారో గమనించుకుంటున్నారా? మీరు మారిపోతున్నారు. చిన్నప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళం, పెద్ద అయ్యాక ఒకలాగా అవుతున్నాం. మరి ఇలా మారిపోతున్నటువంటి నువ్వు నేనే అని ఎలా అనుకుంటున్నావని అందరూ. ప్రతిదీ మారిపోతుంది ప్రపంచంలో, సెకండ్ సెకండ్ కి మారిపోతుంది. మారిపోయిన దానికి ఆ రెండు గట్ల మధ్య ఉన్నటువంటి నీటికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, గంగానది అని. ఇంకో మురికి కాలువ ప్రవహిస్తుంది, దానికి రెండు గట్లు ఉంటాయి, దానికి మురికి కాలువ అని పేరు పెట్టుకున్నాం. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, ఆ గట్ల మధ్య ఉన్నటువంటి ప్రవాహం స్థిరముగా లేదు, అక్కడ నీళ్లు లేవు. కానీ ఆ నీళ్లు ఉన్నాయి అనుకుని ఒక పేరు పెట్టినట్టే నువ్వు లేవు, కానీ నువ్వు ఉన్నావు అనుకుని ఒక పేరు పెట్టుకున్నావు. ఇంకా గందరగోళం స్టార్ట్ అయింది. అది పోవాలి అంటే నీకు ఇది అర్థమైపోతే ఈ క్షణంలోనే నువ్వు జీవన్ముక్తుడివి. ఈ క్షణం చాలు నీకు ముక్తి రావటానికి, నీకు అర్థమవుతే ఇది అర్థమైంది. కానీ ఆచరణలోకి రాదు. ఆ ఆచరణలోకి రావటానికి సత్సంగాలు అన్నీ కూడా మళ్లీ 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 గుర్తు చేసుకోవటం. ఏంటి గుర్తు చేసుకునేది? గంగానదిలో అనేక పిల్ల కాలువలు కలిసిపోతూ ఉంటాయి. మళ్లీ ఆ గంగానది నుంచి మొక్కసారి ఇరిగేషన్ గాను దానికేనో మనం కాలువలు వేరు చేసేస్తూ ఉంటాం. అలాగే ఈ కాలువలతో పాటు ఇంకో పిల్ల కాలువలు కలిసిపోతూ ఉంటే ఒక కుటుంబం అంటూ ఉంటాం. మళ్లీ ఆ పిల్ల కాలువలు కలిసినటువంటి కుటుంబం నుంచి ఆ కాలువలు మళ్ళా వేరైపోతూ ఉంటాయి. వేరైపోయినా అందులో ఉన్నా ఏం చేసినా అది కాల ప్రవాహమే తప్ప, నదీ ప్రవాహంలాగా అది కాల ప్రవాహమే తప్ప ఇంకేం కాదు. అది వచ్చారు కాల ప్రవాహాన్ని నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. నదిలో ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. కాల ప్రవాహాన్ని దాటేయాలి, నది ప్రవాహాన్ని దాటేయాలి అంటే నువ్వేం చేయాలి? రెండు పనులు చేయలేవు. పడవలో అయినా కూర్చోవచ్చు, నది నీకు అంటారు అప్పుడు, లేదా ఒడ్డుకు వచ్చేయి, స్థిరమైనటువంటి చోటుకు వచ్చేయి, ప్రవాహము లేనటువంటి చోటుకు వచ్చేయి. ప్రవాహము లేనటువంటి చోటు ఏంటి? పరమే వ్యోమన్, శాంతమైనటువంటి, స్థిరమైనటువంటి, అనంతమైనటువంటి, శాంతిప్రదమైనటువంటి స్థితి అది. ఆ స్థితికి మనం రెండు గట్లకు వస్తున్నాం. ఆ స్థితినే మనం రెండు గట్లగా ఏర్పరచుకుంటున్నాం. పొదలు అనేటటువంటి ధ్యానము ఒక గట్టు, సాయంత్రము అనేటటువంటి ధ్యానము రెండవ గట్టు. ఈ రెండు గట్లు సఫలంగా ఉంటే గట్లు తెగిపోకపోతే, అంటే ధ్యానం మానేయకపోతే ఏమవుతుంది? నది సక్రమంగా ప్రవహిస్తుంది, కట్టుబడికి లోనై ప్రవహిస్తుంది. ఆ కట్టుబడి అంటే ఋగ్వేదీయమైనటువంటి సూత్రములు, ఋగ్వేదములో చెప్పబడినటువంటి సూత్రాలు. ఋగ్వేదములో చెప్పబడినటువంటి సూత్రములతోనే మన శరీరాలు నిర్మించబడ్డాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుక కూడా ఒక ఋగ్వేదీయ సూత్రమే. ఆ ఫార్ములా తెలిసిన వాళ్ళు ఏం చేస్తాడు? కృత్య అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. దుర్వాసుడు వాళ్ళు ఒక వెంట్రుకలా పీకుతారు, పీకి నేలకేసి కొడితే ఓ భయంకరమైనటువంటి శక్తి అందులోంచి ఆవిర్భవిస్తుంది. మరి మన శరీరం నుంచి ఆవిర్భవిస్తుంది పరమాణు ఎనర్జీ. ఆటమిక్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? మన పరమాణువుల్లో ఉన్నటువంటి శక్తి ఉపయోగించుకుంటే, E=mc² అనే ఫార్ములా ఉపయోగించుకోగలిగే వాడికి పరమాణువులో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి వస్తుంది. అంచేత ఋగ్వేదములో ఉన్నటువంటి సూక్తములు మన శరీరములో ఏ ఏ అంగములుగా మారేయో మీకు తెలియాలి. మొత్తము శరీరము 192 సూక్తములతో తయారు చేయబడి ఉన్నది. ఈ 192 సూక్తములు దాటి మానవ శరీర నిర్మాణం లేదు. ఈ 192 సూక్తములనే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే ఋగ్వేదములోని ఋషులు ఆచరించేటటువంటి సమస్త శక్తుల యొక్క ఫార్ములాలు మనకు తెలుస్తాయి. ఆ ఫార్ములాలకు కూడా ఒక బేసిక్ ఫార్ములా ఉంది, దాన్నే మనము విశ్వకర్మ సూక్తము అంటాం. ఈ ప్రపంచం అంతా కూడా ఏ శక్తి ద్వారా నిర్మించబడినదో ఆధారమైనటువంటి శక్తి, కరెంటు వల్ల ఎన్ని లక్షల పరికరాలు ఉన్నాయి ప్రపంచంలో, ఇప్పుడు అన్ని కరెంటుతో పనిచేసేవే. అలాగే మానవ శరీరము 192 సూక్తములతో తయారై ఉన్నప్పటికీ కూడా అందులో బేసిక్ గా ఉండేటటువంటి సూక్తము విశ్వకర్మ సూక్తము. అంచేత ఆ విశ్వకర్మ సూక్తాన్ని భోజనం చేస్తున్నప్పుడు పెట్టుకు వెళ్ళమని చెప్పినట్టు గుర్తు నాకు, వింటున్నారా? అంచేత ఆ విశ్వకర్మ సూక్తము బేసిస్. ఆ విశ్వకర్మ సూక్తములో 7/18 సూక్తాలు ఉన్నాయి. అలాగే ఇంకోటి చెప్పాను నేను మీకు, ఈ వేద ఋషుల జ్ఞానము అర్థం చేసుకోవటానికి నూతన యుగములో 3 విశేషమైనటువంటి మానసిక స్థితి ఉండాలి. ఆ మానసిక స్థితి మీలో ప్రోధి చెందనంత వరకు నువ్వు వ్యక్తిగతంగా ఎంత గొప్పవాడివైనా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశము ఉండదు. రకరకాలుగా దాని గురించి చెప్తూ ఉంటాం, మరి కనీసం అదైనా మీరు చేయగలరేమో, దాన్ని ఒక బుక్ లాగా రాసుకుని ప్రాక్టికల్ మాన్యువల్ గా రాసుకుని ఆ గుణాలు మీలో వస్తుందో లేదో మీరు చూసుకోగలిగితే ఆ నూతన యుగం యొక్క సభ్యులుగా మీరు మారుతారు. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, మీకు అర్థం అవటంలే. మీకు పేర్లు తెలిసి మీరు ఆ స్థితికి వెళ్ళిపోగలరు అనుకుంటే జరగదది. అమెరికా గురించి అమెరికాలో లేనివాడికి ఉన్నవాడికంటే ఎక్కువ చెప్పొచ్చు ఒకడు. బాహ్య మ్యాప్లు అవి చదివేసి అక్కడ అది ఉంది, ఆ స్ట్రీట్ లో అది ఉంది, ఆ స్ట్రీట్ లో ఇది ఉంది అని. కానీ వాడు అమెరికాలో లేడు, వాడు ఎంత బుర్ర గోడగేసి కొట్టుకున్నా వాడు గుంటూరులోనే ఉంటాడు. అలాగే మీరు ఎంత ఇక్కడ ఉండి ఎన్ని కబుర్లు చెప్పినా మీ నిత్య జీవితంలో మార్పులు రాకపోతే, ఆ మార్పు ఎలా రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చుకోండి అని నేను దెబ్బలాడుతుంది మీతో, గాబరా పడుకోండి మీకేం చేత కాలేదు అని అంటలే. నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏదేదో కొత్త సాధనలు గడిపోతారు, కానీ పాత సాధనలు మానమని ఎవడన్నాడు? ఇంచేత ఆ పురుష సూక్త శ్రీ సూక్త మంత్ర తరంగాలతో దేవతాశక్తుల యొక్క ఆవిర్భావం మీకు శరీరంలో జరుగుతుంది. తతశ్చావిర్భూత్ సాక్షాత్, తత అంటే అప్పుడు, ఆవిర్భూత్ ఆవిర్భవించినది, సాక్షాత్ అంటే సాక్షాత్తు, శ్రీ రమ భగవత్ పరా, ఆ శ్రీదేవి, ఆ శ్రీ విద్య, ఆ జగజ్జనని, ఆ మహాలక్ష్మి శక్తి. రంజయంతి దిశ కాంతి, రంజయంతి అంటే కలరింగ్, కలర్స్ వేస్తూ తన యొక్క కాంతి యొక్క రంగులు, ఉషోదయం యొక్క కాంతి రంగుల వలయముతో అది చూపిస్తారు. అక్కడ ఎన్ని రంగులతో దిశలన్నీ కూడా మారుతాయో, రంజయంతి దిశ కాంతి. విద్యుత్ సౌదామిని, యథ విద్యుత్ సౌదామిని కరెంట్ ఎలాగైతే మెరుపులు మెరుస్తూ ఉంటుందో అలాగే మీ జీవితం కూడా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు పురుష సూక్త శ్రీ సూక్తాల మంధన మీలో జరిగితే విశ్వకర్మ సూక్తం యొక్క అవగాహన మీలోకి వస్తే, అది ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని నియమాలు వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ నియమాలు కలిగినటువంటి ఆ దైవీ శక్తులను మళ్ళీ అర్థం చేసుకోండి, ఏం చెప్పాను, ప్రకృతిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి నియమాలను పాటించేటటువంటి ఆ దైవీ శక్తులను మనకి కావలసినట్టు ఉపయోగించుకోవాలి అంటే ఆ నియమాలు తెలియాలి. కానీ ఆ నియమాలు తెలిసినంత మాత్రాన ఆ శక్తి యొక్క నియమాలు మారిపోవు, నువ్వు ఉపయోగించుకునేటానికి హక్కు వస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. అంచేత విశ్వకర్మ సూక్తములో సూర్యకిరణాల యొక్క రంజయంతి దిశకాంత్య, ఏంటి దిశకాంత్యాలన్నింటినీ రంగులు వేసేది సూర్యకిరణాలే. మళ్ళీ ఆ సూర్యకిరణం విద్య గురించి చెప్తున్నాడు అక్కడ. విద్యుత్ సౌదామిని యథ, సూర్యకిరణాల యొక్క మెరుపు ఎలా ఉంటుంది అంటే అది విశ్వకర్మ సూక్తం యొక్క బేసిస్. ఆ విశ్వకర్మ సూక్తం యొక్క బేసిస్ లో ఆధారంలో మీరు పనిచేయగలగటానికి కావలసినటువంటి పాయింట్స్ నేను ఏమని చెప్తున్నాను, మన శరీరమే ఋక్ వేద మంత్ర సూక్తాల ఆవిర్భావము. మీ శరీరమే కాదు ఈ బ్రహ్మాండము కూడా. 1.5 వోల్ట్ బ్యాటరీలో మీ కరెంట్ నియమాలు ఉన్నవో 1,32,000 kV పవర్ హౌస్ లో కూడా అదే నియమాలు. కానీ ఏంటి మారుతుంది, ఇది చేత పట్టుకోగలం, దాన్ని పట్టుకునే ముందే ఎగిరిపోతాం. అంతేంటే తేడా ఏమి లేదు. అంతేనే ఏమని చెప్తున్నారు ఋషులు, నీ శరీరమే దేవాలయము, దేవతా శక్తుల యొక్క ఆలయము. దేవాలయము అంటే దేవతా శక్తుల యొక్క ఆలయము నీవే. నువ్వు దేవతా శక్తుల యొక్క ఆలయాలయో ఋగ్వేదం చూసుకో. ఋగ్వేదములో మొట్టమొదట దేవతా శక్తి ఏంటి అంటే అగ్ని. అగ్ని ఈలే పురోహితం, ఈ పురములకు మేలు కలగజేసేటటువంటి శక్తి అది. ఏ పురమునకు, శరీరము అనేటటువంటి పురమునకు మేలు కలగజేసేటటువంటి శక్తి అది. మరి అది మీలో ఉందా లేదా, ఉంది. దానినే ప్రాణాగ్ని అని, అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అందువల్ల భోజనం చేస్తున్నప్పుడు విశ్వకర్మ సూక్తము చదవండి అన్నది అందుకు. ఎందుకు విశ్వకర్మ సూక్తం చదవండి వినండి, వేద మంత్రాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటి అంటే పదములే పదార్థములుగా మారుతాయి. ఇంకా ఆ పదాలు ఆ పదార్థములుగా మారుతాయి, అవి నువ్వు ఆపలేవు దాన్ని అసలు. అందువల్ల భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే ఏం చేయగలం మనం, వేదాలను నాశనం చేస్తే భారతదేశం నాశనం అయిపోతుంది. అదే జరిగింది. మరి మళ్ళీ భారతదేశం జాగ్రత్త అవ్వాలంటే ఏమని, ఖచ్చితంగా వేదాల విద్య, ఆ వేద విద్యను నేను పునరుజ్జీవితం చేయాలి. ఇంకో దారి లేదు, ఇంకో విధానము లేదు. ఇంకేత యోగుల యొక్క మొత్తము శక్తి, యోగ సాధన యొక్క మొత్తము శక్తి యొక్క లక్ష్యము ఏమిటి అంటే పదమును పదార్థముగా మార్చగలిగేటటువంటి శక్తి. ఏ గురువైనా సరే వారి యొక్క అనుగ్రహాలు ఆశీర్వాదాలు ఫలిస్తాయంటాం కదా, వారి నోట్లోంచి వాక్ వచ్చేస్తే. ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడు అంటే అర్థం ఏంటి, ప్రకృతిలో జరిగేటటువంటిదంతా బ్రహ్మ యొక్క సృష్టి. కానీ గురువు కావాలనుకుంటే తన యొక్క సృష్టి చేయగలడు. విశ్వామిత్ర సృష్టి అని చెప్పుకుండా కదా, కొబ్బరికాయ మినుములు మిరపకాయ కొంచెం ఆ కథలు కూడా పురాణంలో తెలుసుకోండి. అవి అవి పూజకు పనికిరావు. ఎందుకు పూజకు పనికిరావు అంటే అవి ప్రకృతిలో లేవు, మానవీయ సృష్టి అది. మరి కొబ్బరికాయ ఎందుకు ఉపయోగిస్తున్నావు, సరే మన టాపిక్ డైవర్ట్ అవుతాను నేను పురాణాల్లోకి, కానీ గుర్తుంచుకోండి. కరెంట్, కరెంట్ ఎవరి సృష్టి, దీపాలు మానవుడి సృష్టి, కరెంటు దీపం కదా. కరెంటు దీపం మానవుడి సృష్టి కనుక గర్భగుడిలో ఎలక్ట్రిసిటీ ఉండకూడదు. ఎలక్ట్రిసిటీ గర్భగుడిలో పెట్టామనుకో ప్రాకృతిక నియమాలు చెడతాయి. పెడితే తప్పని కాదు. అక్కడ ఏ ఋగ్వేదీయ నియమాలు మీరు తెలుసుకోవాలనుకుంటే అది రాదు మీకు. సూర్యోదయము సూర్యాస్తమయము ప్రకృతిలో జరుగుతున్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో నువ్వు టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరావనుకో ఏమవుతుంది చూడొచ్చు. కానీ నువ్వు చూసిన మరుక్షణం ఏమైపోతుంది, ఋగ్వేదీయ నియమాలు భంగం అవుతాయి. నువ్వు టార్చ్ లైట్ వేసి చూసావు, లేకపోతే డైనమో జనరేటర్ పెట్టి కరెంటు పెట్టేశావు, చూసుకో జీవితం ఏమవుతుందో. కానీ నీ జీవితం ఇప్పుడు ఏమైంది, ప్రాకృతిక నియమాలకు ఆధారముగా లేదు. ఏ నియమాలకు ఆధారంగా ఉంది, ప్రకృతిలో ఉన్న శక్తులు నువ్వు మార్చుకుందావు, నువ్వు ఉపయోగిస్తున్నావు. మరి నువ్వు ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా, మన ఉదాహరణ ఇచ్చాను నేను, ప్రకృతిని మనం ఎలా భీభత్సంగా నాశనం చేసి పాలిస్తున్నావు. ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోకూడదా అంటే దానికి కూడా నీకేం తెలియాలి, పరిణామ క్రమము తెలిస్తే పరిణామ క్రమములో కొన్ని ప్రాకృతిక శక్తుల యొక్క వైజ్ఞానిక స్వరూపాన్ని ఉపయోగించుకోవచ్చు, నువ్వు కొన్ని స్వరూపాలను ఉపయోగించుకోకూడదు. అదేమిటి అది, ఎలా అదంతా ఎప్పుడు తెలుస్తుంది మళ్ళా మనకి, ప్రకృతి యొక్క నియమాలన్నీ అవగాహన అవుతాయి. శిరిడి సాయి ద్వారకా మాయిలో ఉండి ద్వారకా మాయిని బాగు చేస్తానంటే పిచ్చెత్తిపోయి కర్రలు పెట్టి కొట్టాడు మనుషులు. మీకు గుర్తుందో లేదో, శిరిడి సాయి చరిత్ర చదువుతున్నారా, సంఘటన వచ్చిందో లేదో చూసుకోండి. ఆ రథం ఏదో నిర్మాణం చేస్తానన్నాడు, ఒప్పుకోలేదు ఆయన. సరే చేసేసాక ఊరుకున్నాడు. ఊరుకున్నాడు అంటే కారణం ఏంటో, నువ్వు చేశాక ఇంకా ఏమంటే అన్నావు, చేసేసాక ఏమంటే లాభం ఊరుకున్నాడేమో అనుకుంటాను, అది తెలీదు. మరి సత్యసాయి అలా చేయటంలే, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడుతున్నాడు. అంటే ఎవరు రైట్, ఆ కాలంలో అది రైట్, ఈ కాలంలో ఇది రైట్. అంటే ఎవరు మనకి మార్గదర్శకులు అవ్వాలి, మన భారతీయ జీవిత విధానంలో ఋషులు రాజుల యొక్క మార్గదర్శకులు. వాళ్ళకి ప్రాకృతిక నియమ విధానం తెలుసు కనుక వాళ్ళు ఏం చేయమంటే చేసేవాళ్ళు. రాజులు కట్టమంటే కట్టేవారు, వద్దంటే మానేసేవారు. 16 ఏళ్ల పిల్లవాళ్ళని రాక్షసుల్ని చంపడానికి పంపించమంటే పంపించేసేవాళ్ళు. ఎంత ప్రేమ ఉన్నా రాముణ్ణి వదిలి ఒక క్షణం ఉండలేడు కదా దశరథుడు. విశ్వామిత్రుడు వస్తాడు, నీ పిల్లవాడిని పంపించాయంటే పిల్లవాడిని ఎందుకయ్యా, ఆయన పెద్ద హీరో, నేను అనేక రాక్షసుల్ని నేను ఆది వరకే చంపి ఉన్నాను అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాడు. నాకేదో చేతగానే వెళ్ళాలి అనుకుంటున్నావేమో, నువ్వు శనిగ్రహం యొక్క డైరెక్షన్ ని డైవర్ట్ చేశాను నేను. అంటే అప్పుడు వశిష్ఠుడు పక్క పిలిచి చెప్తాడు, ఏం మాట్లాడు పంపించాను. ఈ కాలపు రాజులకి అలా సలహా ఇవ్వగలిగే దమ్ము ఆవిడకైనా ఉందా, కాగా కొట్టడం తప్ప. అది చీఫ్ మినిస్టర్కో ప్రైమ్ మినిస్టర్కో ఇష్టం లేదు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ మాట, మనకి తెలిసినా అది మంచిది కాదని. కానీ అప్పుడు వశిష్ఠుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రాజు యొక్క మేలు దేశం యొక్క మేలు కోరుకునేవాళ్ళు వాళ్ళు. అది ప్రజలు ఎప్పుడు వస్తుంది, మళ్ళా వేద ధర్మాలు వస్తేనే మీరు అర్థమవుతుంది అసలు ఏ సలహా ఇవ్వాలో ఏ సలహా ఇవ్వకూడదు. వేద విజ్ఞానము లేనటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితం కానేరదు. మీరు ఎంత గొప్ప సాధకులైనా సరే, ఇంకొక రావణాసురుణ్ణి మించినటువంటి సాధకుడు మీకు లభ్యం కాదు, తక్కువ సాధకుడే ఇంతే. ఏ ఋషి చేయలేనటువంటి సాధన. కానీ ఏమని పిలుస్తున్నావు అతన్ని, అంచేత మీరేదో పెద్ద సాధకులు కాబట్టి మీరు మనుషులు అనుకోకండి, మీరు కూడా రాక్షసులేనేమో, మనం కూడా ఇంచేత రాక్షసులం. ఇందుకు రాక్షసులకి ఋషుల యొక్క సాధనకి మధ్య ఏంటి తేడా. విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, మన రావణాసురుడు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, వశిష్ఠుడు మిగతా ఋషులు కూడా తపస్సు, వీళ్ళనేమో ఋషులు అని చెప్పుకుని వశిష్ఠ కశ్యపో ధాతు విశ్వామిత్ర సగౌతమ యమదగ్ని భరద్వాజ తేపి సప్త ఋషయస్తదా ఉరిత్యాం దిశి సప్తేపి నిత్యమేవ నివాసిన. తమాషా ఏంటి, ఏడుగురు ఈ మన్వంతరంలోనే అక్కడ ఉంటారు, మన్వంతరం మారుతూ ఈ సప్త ఋషులు మారుతారు. సప్త ఋషుల యొక్క ప్రమాణము కూడా ఈ మన్వంతరం వరకే. మరి రావణాసురుడు వాళ్ళని చంపి పారేస్తావా నువ్వు, తపస్సు వాళ్ళు చేశారుగా, ఆ తేడా అర్థం చేసుకోవడం చేత రాక్షసులకి ఋషులకి తేడా. మరి మనం ఎవరు, మనం రాక్షసులం కాదు ఋషులం కాదు, మనం జంతువులం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే నరజన్మ ఎందులో అన్నాడు, జంతువులలో. అందులో స్వార్థపరమైన నేను నా కుటుంబము అనే కోరిక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జంతువులే. పరమస్వార్థము వచ్చేసి ఈ ప్రపంచం అంతా నాది అనేటటువంటి వాడు రాక్షసుడు. ఈ ప్రపంచం అంతా ఒక విశాలమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఉంది, దానికి అనుగుణ్యంగా జీవిస్తాను అనేటటువంటి వాడు ఋషి. ఇవి మూడు విధాల జీవిత విధానాలు ఆధ్యాత్మిక జగత్తులు. అంతేగా మన యొక్క ఆర్డినరీ మ్యాన్ యొక్క జీవిత విధానం, జంతువుల యొక్క జీవిత విధానం. జంతువుల మీద మీరు ఆక్రమణ చేస్తే అవి రక్షించుకుంటాయి, వాటి పిల్లలు జోలికెళ్తే అవి పొడుస్తాయి మిమ్మల్ని. వాటి వాటి పరిధిలో వాటికి ఉన్న శక్తి మేరకు అవి రక్షించుకుంటాయి, మన శక్తి మేరకు మనం రక్షించుకుంటున్నాం. మన గోడలు దాటి బయట ఏం జరుగుతుందో, ఆఖరికి మనం చేస్తున్నటువంటి శబ్దము పక్క వాళ్ళకి నిద్రాభంగం కలుగుతుందో కూడా మనం పట్టించుకోం. హుషారికి పోయి వాయిద్య వారిస్తాం సూక్తాలు, పక్క వాళ్ళకి చిరెత్తుకు వచ్చేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి కాస్త మర్యాద గల వాళ్ళు అయితే చెప్పరు మనకి. అంచేత ఇది ఏ విధమైనటువంటిది, ఏ విధమైనటువంటిది బతుకు. తిట్టడానికి నేను చెప్పటం లే, మీరు అవగాహన అవ్వాలని, బుర్రలోకి ఎక్కాలి అది. మనం ఏది చేస్తున్నా జంతువుల స్థాయి దాటి వెళ్ళటం లేదు అనుకుంటున్నాం మనం. ఇక్కడ కూడా ఒక్క వాడికి డిస్టర్బ్ అవుతుందేమో, మనం ఆపేయగలిగితే ఋషిత్వం అది కాదు. అది డిస్టర్బ్ అవుతామని నేను చాలా పైకి దిగిపోవాలి, రాక్షసత్వం. తేడా ఒకే వ్యక్తి మూడు రకాలుగా కూడా ప్రవర్తించవచ్చు. తమాషాది ప్రతిసారి వాడు జంతువు కానక్కర్లేదు, ప్రతిసారి వాడు రాక్షసుడు కానక్కర్లేదు, ప్రతిసారి వాడు ఋషి కానక్కర్లేదు. కార్గిల్ యుద్ధాలు అవి వస్తున్నాయి అనుకో, అప్పుడు ఆ సైనికులు వాళ్ళు ప్రాణాన్ని ఇచ్చేసినప్పుడు వాళ్ళు మహర్షుల కంటే ఎక్కువ త్యాగశీలు. ఆ క్షణములో మన బయటకు యుద్ధం చేయమని చేయలేకపోవచ్చు వాళ్ళు. కానీ ఈ మూడు పరంపరలు అర్థం చేసుకోండి, దేన్ని చెప్తూ ఇదంతా చెప్తున్నాను. ఋగ్వేదీయ సూక్తముల కలయిక మానవ శరీరము. ఋగ్వేదీయ సూక్తములో దేవతా శక్తుల యొక్క అంటే అర్థం ఏంటి, ఒక దేవత ఉందనా మన శరీరంలో, ప్రకృతిలో ఎన్ని దేవతలు ఉంటాయో అన్ని దేవతా శక్తులు మన శరీరంలో ఉంటాయి. కానీ ఈ దేవతా శక్తులు ఏ నియమాన్ని కలిగి ఉంటాయి, ప్రకృతి ఫలానా దేవతకి ఒక లక్షణం ఇచ్చిన వాయు దేవత అంటే వాయు అనే శక్తికి ఒక లక్షణం ఉంది, జలము వరుణుడు అనే దేవతకి ఒక లక్షణం ఉంది, పృథ్వీ అనేటటువంటి దేవతకి ఒక లక్షణం ఉంది, అగ్ని అనేటటువంటి దేవతకి ఒక లక్షణం ఉంది, ఆకాశము అనేటటువంటి దేవతకి ఇంకొక లక్షణం ఉంది. ఇవి ఈ పంచ సూక్తాలు, ఆకాశ సూక్తము మీకు అందులో ఇచ్చానట్టండి ఈ సూక్తాలన్నీ కూడా. అంచేత ఆ తత్వముని యొక్క శక్తులు ఎలా పనిచేస్తాయి మన శరీరములో అన్నది ఐదు సూక్తాల్లోనూ ఉంది. మన శరీరంలో అది ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాని ద్వారా వచ్చినటువంటి శక్తి ప్రాణశక్తి ప్రపంచంలో ఐదు ధారలుగా ప్రపంచము, పంచము అంటే ఐదు జనాన్ని శరీరాలలో పనిచేసేటటువంటి ఐదు శక్తి ధారలే వరుణ సూక్తము. దాన్నే ఆపసూక్తము అంటాం. ఆప అన్న వరుణన్న అవుతే ఆపోహిష్టామయో భవ తాన ఊర్జేదరాతన మహేరణాయ చక్షసే. మీరు చేస్తున్నారు కదా అందులో, మనందరూ అది వేదమంత్రమే, అది యజుర్వేదంలో ఉందనుకుంటా. ఆ యజుర్వేద మంత్రములలో నీటి యొక్క శక్తి మీకు అర్థమవుతే, నీరు లేకుండా ప్రాణము లేదు, బయోకెమిస్ట్రీ చెప్తుంది ఈనాడు సైంటిస్టు మిల్లిమిల్లిగా అర్థమవుతున్నారు. అంచేత ఆ మంత్రించినటువంటి జలము తాగితే మీరు త్రికాల సంధ్యావందనములో మీ శరీరములో ఉన్నటువంటి జలతత్వం యొక్క శక్తి మీరు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కనుక ఆ నీరే సర్వరోగాదిగా పనిచేస్తుంది. దాన్ని అమృత కలశం అంటూ ఉంటాం. ఇంకా ఋగ్వేదీయ జ్ఞానము, ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నది విషయం అర్థమైంది కదా, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహమే దేవాలయము, అన్ని దేవతాశక్తుల యొక్క దేవాలయము, ఒకటి రెండు మూడు కాదు. ఏ దేవతాశక్తి పేరు మీరు చెప్తే ఆ దేవతాశక్తులన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. కనుకే గురువులు దేవతల్ని తిట్టగలరు, శాసించగలరు. ప్రతి గురువు శాసించాడు, ఏ గురువు శాసించలేదు దేవతాశక్తుల్ని. ఇంచేత శాసించగలిగాడు, తన శరీరంలో ఉన్నటువంటి ఆ దేవతాశక్తి మీద ఆధిపత్యము వచ్చింది. కనుక ఆధిపత్యం ఎందుకు వచ్చింది, ప్రాకృతిక నియమాలకి అనుగుణ్యంగా జీవించాడు కనుక. ప్రాకృతిక నియమాలకు అనుగుణ్యంగా జీవించటం అంటే అర్థమేంటి, దేవతాశక్తుల యొక్క నియమాలకు అనుగుణ్యముగా జీవించారు కనుక. అంచేత మొత్తము మీరు వేద పరంపర యొక్క, మానవ శరీర నిర్మాణము యొక్క లింక్ అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది, ప్రాకృతికమైనటువంటి జీవిత విధానము ఆయుర్విద్యకు బేసిస్. ఆయుర్విద్య అంటే రోగ నివారణ కాదు, ఆయుర్విద్య అంటే మనస్సు శరీరము ఎందుకు జీవించి ఉన్నది అనే వేదము, ఆయుర్వేదము. ఆయుర్వేదము అంటే ఈ శరీరం ఎందుకు జీవించి ఉంది ఈ రూపంలో, అది కనుక మీరు పట్టుకుంటే ఎన్నడున్నట్టు ఈ శరీరంలో మీకు బోర్ కొట్టేంత వరకు ఖచ్చితంగా మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడైతే మీకు బోర్ కొట్టడం లేదు కానీ ఖచ్చితంగా బోర్ కొడుతుంది. చిరంజీవులు అయిపోతాం అనుకుంటాం కానీ చిరంజీవులు అయిపోతే ఎంత కష్టాలు వస్తాయో చూడండి. ఒక మనవుడు వాడి బాగోలు చూసుకునేసరికి మీకు బీపీలు వచ్చేస్తున్నాయి. చిరంజీవులు అయిపోతే మీకు ఎంతమంది మనవాళ్ళ పరంపర ఉంటుంది, ముందు వాళ్ళ పేర్లకు లెక్క పెట్టుకోవటానికి మీరు టైం అయిపోతుంది. తర్వాత చూద్దాం వాళ్ళ బాగోలు. మీ మనవాళ్ళు ఎంతమంది సార్ అని అడిగారనుకో చిరంజీవిని, సినిమా యాక్టర్ని కాదు, నేను చెప్పిన ఆయుర్వేద విద్య నేర్చుకున్నటువంటి చిరంజీవిని అడిగామనుకోండి, ఉన్నదండి నా 777 కొడుకు, 777 పేర్లు గుర్తుంటాయా, ఉందనుకోండి. ఇంకా ఈ పేర్లన్నీ చెప్పడానికి ఎంత టైం పడుతుంది అతనికి, అంచేత అతన్ని ప్రశ్నించడం అనవసరం పేర్లతో, బోర్ కూడా కొడుతుంది. చేత ఆయుర్విద్య, ఆయుర్విద్య అనేటటువంటిది కూడా మూడు సూత్రాల మీద మాత్రమే ఆధారపడింది, అగ్ని జలము పృథ్వీ. దాన్ని వాత పిత్త కఫము అంటాం మనం, కఫము అంటే పృథ్వీతత్వం. అంచేత కఫం మన శరీరంలో చేరింది అంటే ఏ ప్రాకృతిక నియమాన్ని ఉద్ధరించాం మనం, పృథ్వీ సూక్త నియమాలని ఉల్లంఘించాం. కఫం అంటే పృథ్వీతత్వమేగా, పృథ్వీతత్వం ఎక్కువైంది అంటే అర్థమేంటి, స్కూటర్లో స్టాండ్ లో చూస్తూ ఉంటాను కిక్ మీద కిక్ కొడుతూ ఉంటారు, ఏమైంది మాస్టర్ అంటే ఏమంటాడు, పెట్రోల్ ఎక్కువైందా, ఏంటంటే ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటి, పెట్రోల్ ఉన్నట్ట నేనట్ట, ఎక్కువైంది స్టార్ట్ కావటంలే, ఎక్కువైనా స్టార్ట్ కాదు, తక్కువైనా స్టార్ట్ కాదు, అంచేత కఫం వచ్చింది అంటే ఏం ఓవర్ఫ్లో అయింది అనమాట మీలో? పృథ్వీ సూక్తము ఓవర్ఫ్లో అయింది. మరి పృథ్వీ సూక్తం ఓవర్ఫ్లో అయిపోయింది, పృథ్వీ సూక్తం బ్యాలెన్స్ చేయాలి మనం. అంటే పృథ్వీ సూక్తం యొక్క మన శరీరంలో ఉన్నటువంటి నియమాలు ఏమిటి? ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంచుకోండి, తర్వాత చూద్దాం ఏంటో అది. పిత్తము అంటే అగ్ని, కడుపులో మంటలు గాని. ఏకే గారు అంటూ ఉంటారు, ఎదుటివాడిని చూస్తే కడుపు మంట వస్తూ ఉంటుందని. నాకెప్పుడు ఆ మంట అర్థం కాలే, ఎలా వస్తుందో కానీ వస్తుందంటే మరి పెద్దలు చెప్పారంటే వస్తుందేమో. ఈకే గారు ఎప్పుడు ఆ బాట రాగానే అనేవారు ఇమ్మీడియట్ గా, ఎదుటివాడిని చూసి కడుపు మంట తగ్గించుకుంటే చాలయ్యా నీ కడుపు మంట తగ్గుతుంది అని. ఆ జోకులని గురువుల యొక్క అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి. నువ్వు కడుపు మంట వచ్చింది అంటే ఖచ్చితంగా నీకు లోపల లోపల ఎక్కడో ఎదుటివాడిని చూస్తే మంట ఉన్నది. ఇంచేత మొత్తము సృష్టి నీ దృష్టి పెట్టి ఉంటుంది. వాడు పరమ రౌడి తల్లికో కొడుకు. ఇంచేత నీ కడుపు మంట ఎందుకు వచ్చింది అంటే నువ్వు చూసుకో ఎక్కడో జాగ్రత్తగా. ఈ మధ్య గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చాలా ఎక్కువ. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తినదు రెక్కపోవటం, ఎదుట వాళ్ళు మనకంటే చాలా నీచులు అనేటటువంటి భావన కూడా కడుపు మంట కారణం అవుతుంది. రివర్స్ గేర్లో మనకి చాలా ఎక్కువ వచ్చు, వాళ్ళు కరెక్ట్ మార్గంలో లేరు. దయచేసి ఆ ఆలోచనకి స్వస్తి చెప్పండి మీరు. అగ్ని సూక్తము అందుకు కావాలి, కరెక్ట్ ఆలోచన విధానము. సవ్యమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులకు శరీరములో అగ్ని మాంద్యము రాదు. ఈ బీపీలు, ఈ డయాబెటీస్లు ఇవంతా ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంది అంటున్నారు. అంచేతే డయాబెటీస్ కి ఒక బీపీకి ఈ మధ్య డాక్టర్లు ఒక పేరు పెట్టారు, కాస్ట్లీ డిసీజ్ అని. అంటే ఖరీదైన మనుషులకు వస్తాయని. ఎందుకు ఖరీదైన మనుషులకు వస్తే? వాళ్ళ దగ్గర డబ్బు ఉందని కాదు, డబ్బు ఉండటం వల్ల వచ్చేటటువంటి ఆలోచనలు ఉంటాయి కొన్ని. మామూలు వాడికి ఏ ఆలోచన ఉండదు, డబ్బు ఉండేసరికి ఆలోచన వస్తుంది. పాపం ఏ ఆలోచన లేకపోతే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన అని. ఈ కొడుక్కి ఇవ్వాలా, ఆ కొడుక్కి ఇవ్వాలా, ఇంత చేస్తే వాళ్ళ దగ్గర ఎంత ఉంది అని అడిగాను. ఒకసారి 100 రూపాయలు ఉందన్నాడు. ఇంకంతేత 100 రూపాయలు వాడికి ఇవ్వాలా వీడికి ఇవ్వాలా? నీ దగ్గర కోట్లు కోట్లు ఉన్న ప్రకృతి యొక్క అనంతమైనటువంటి సంపదతో పోల్చి చూస్తే అది కాగితం ముక్క కూడా కాదు. ఇంచేత 100 రూపాయలు 100 రూపాయలే ఎక్కడైనా, దానికింత అవస్థ. కర్ణుడు ఏం చేశాడు? నువ్వు ఎలాగో పోతావుగా, పోయాక అవడేం చేస్తేనే నువ్వు చెప్పినట్టు చేస్తాడా ఏంటి వాడు? వాడికి ఇచ్చిపోతే పోలే, ఇవ్వం శాడిజం. తర్వాత కొట్టుకు చావాలి వీళ్ళు కోర్టులో. వీడు ముందే ఒక కాగిత బొక్క రాసి పడేస్తే ఎవడు కొట్టుకోడుగా? నేను చాలా గొప్పవాడిని, నాకేంటి, నా ఆస్తి ఎవడికి వెళ్తే ఉంది, నేను వదిలేస్తాడు. దానివల్ల ఏమైంది? అది తర్వాత బ్రహ్మాండమైనటువంటి రుణానుబంధానికి కారణమవుతుంది. చాలా మంది ఆ పిచ్చి పని కూడా చేస్తారు. అది చేయకండి. మీ స్నేహితులు వాళ్ళలో అలాంటి వ్యక్తులు ఉంటే చెప్పండి. దాని ఇదంతా అగ్ని ఆలోచనల గురించి చెప్తూ చెప్తున్నాను నేను. ఇది అగ్ని అంటే ఆలోచనలు, ఆలోచన యొక్క తీవ్రత ఓవర్ నైట్ జుట్టును తెల్లబరిచేయవచ్చు. అలాంటి అనేక కేసెస్ హిస్టరీలో రికార్డ్ అయి ఉన్నాయి. అంచేత జుట్టు తెల్లబడటానికి కారణం ఆలోచించను. అంచేత సమగ్ర సద్గురు స్పర్శ ఖచ్చితంగా జుట్టును నల్లబరుచును. ఇంచేత అది ఒక పెద్ద మరి అది మందులాగా ఎలా ఇస్తామో మనం తెలియదు. ఇవ్వగలిగితే చూసుకోండి. దానికోసమైనా మీరు చాలా సీరియస్ గా మెడిటేషన్ చేయండి. ఎందుకు లేండి ఇదంతా మాకు? జుట్టు నిలబరుచుకోవడం ఆయన చేసుకోండి పోనీ. ఖచ్చితంగా నిలబడుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా థియరీ రూల్ రూలేగా విపరీతమైనటువంటి ఆలోచనలు చింతలు. చింతలు అంటే తెలుసా, హిందీలో చింత అంటాం, తెలుగులో ఏమంటాం, వేదనలు, బాధలు ఉంటే చుట్టూ నల్లబడిపోతుంది, తెల్లబడిపోతుంది. దానికి పెద్ద ఉదాహరణ చెప్పేది ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ జుట్టు రెండవ రోజు పొద్దునే తెల్లబడిపోయింది, జుట్టు గడ్డం కూడా ఓవర్ నైట్. అంటే అంతగా బాధపడగలిగితే మనం బాధ కూడా బాగా పడలేకపోతున్నాం, అంచేత జుట్టు పూర్తిగా తెల్లబట్టండి. ప్రతి దాంట్లోనూ మనం కొంచెం తక్కువే. అంచేత అగ్ని సూక్తము పిత్తము ఆలోచనలలో మార్పు వస్తే ఈ శరీరాల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. ఆ శరీరాలలో మార్పు వచ్చేటటువంటి పిత్తమును కంట్రోల్ చేసేటటువంటిది చాలా ముఖ్యం కనుక అగ్ని సూక్తాన్ని కనీసం 24 గంటలు వాయించండి అని చెప్తున్నాను నేను. ఇంకేత వేద మంత్రాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, మొదటి మంత్రంలోనే ఏం చెప్తున్నాడు చూడండి, అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం దాతారం రత్న దాతమం. ఈ పదములు విన్న వాడికి రత్నముల వర్షం కురుస్తుంది. దానికైనా వినండి, నేను సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎందుకు చేస్తున్నావు, చుట్టూ నలబట్టానికి. అలాగే అగ్నిశక్తి ఎందుకు, రత్నాలు కురిపించుకోవటానికనే చేయండి. అవి అసలు పరమ హేయమైన ఋషుల దృష్టిలో అవి, కానీ అవే మనకి చాలా ముఖ్యం అనుకున్నా పర్వాలేదు, దానికోసమైనా చేయండి బాబు. ఇది మీరు చెప్పండి, మీరు ఇవాళ ఇదంతా అంటే ఎవడు విండు, ఈ సమర్థ సద్గురు స్పర్శతో జుట్టు ఖచ్చితంగా తెల్లబడుతుందని మీరు చెప్పండి, ఎంత సిన్సియర్ గా చేస్తారో మనుషులు. మీరు చెప్పి చూడండి కావాలంటే, ముఖ్యంగా మీ పిల్లలకి జుట్టును బాగా నేర్పిస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పి చూడండి ఎంత వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి చేసేస్తారు. కానీ అసలు అది ఎందుకు అంటే, పరమే వ్యోమంలో యతీనా బ్రహ్మ భవతి సారథి స్థాయికి చేయమని చెప్తే, అంటే మన ఆలోచన విధానం ఎంత సంకీర్ణముగా ఉన్నదో దాన్ని బట్టి తెలుస్తుంది. అది అంత అద్భుతమైందంటే చెయ్యం, ఈ జుట్టు ఉంటే అంత ఊడిపోతే అంటే ఏమవుతుంది ఏమో. ఒకసారి నాకు మహేష్ యోగిని చూస్తే ఆయన జుట్టు ఉన్నప్పుడు కంటే బట్టతలగానే బాగున్నాడేమో అనిపిస్తుంది నాకు. మరి మీకు అలా అనిపిస్తుందో లేదు చూడండి, ఆ వేదా విజన్ ఛానల్లో ఆయన జుట్టు ఉన్నప్పుడు ఫోటో వేస్తాడు. అది ఆయనకి జుట్టు మీద మోహమో ఏమో, కానీ ఇప్పుడు ఆయనకు జుట్టు లేదు. ఏ రూపం బాగుంది మీరు చూడండి అక్కడ. సరే, ఆ రూపాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, అగ్ని కూడా రూపము గురించే చెప్తున్నాడు కనుక. అంచేత నేను దేని గురించి చెప్తూ ఇదంతా చెప్పాను, ఆయుర్వేదములోని వాత పిత్త కఫముల గురించి చెప్తూ చెప్తున్నాను. అగ్ని సూక్తము పిత్తమును నివారణ చేస్తే వాతమును వాయు సూక్తం నివారణ చేస్తుంది. జలసూక్తం ఏం చేస్తుంది, వీటన్నిటికీ మధ్య సమన్వయం కలగజేస్తుంది. కనుక నీటిని కనుక ఉపాసన చేస్తే అమృతత్వ ప్రాప్తి వస్తుంది అనేటటువంటి ఆపోహిష్టామయోభవ తాన ఊర్జే దాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరస. శివతమో తమము అంటే తెలుసు కదా, తమో గుణం అని కాదు, తరతమ భేదాలు తెలుసు కదా, అంటే సూపర్లేటివ్ తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే అర్థమవుతుందా మీకు, అది తమో అంటే హయ్యెస్ట్ అనమాట. శివతమో రస, శివతత్వాన్ని తీసుకెళ్లేటటువంటి రసము కనుక శివలింగం మీద ఆ నీటి బిందువులు పడేటట్టు చేస్తాం. అనేక ఎక్స్ప్లనేషన్స్, కానీ మొత్తము ఏంటి అంటే వాయుతత్వము. తప్పు చెప్పాను నేను, కఫం అంటే జలతత్వం, వాతము అంటే వాయుతత్వము, పిత్తము అంటే అగ్నితత్వం. పృథ్వీ ఆకాశతత్వాలని వాళ్ళు బేసిస్ గా తీసుకోలేదు ఆయుర్వేద విజ్ఞానం. ఎందుకు అంటే ఇవి రెండు కవరింగ్స్ లాంటివి, పైన వెళ్తే ఆకాశము, కింద ఉంటే పృథ్వీ. ఇవి రెండు కామన్ ఫ్యాక్టర్స్ అందరికీ కూడా. అంచేత జలతత్వం యొక్క ఆధిక్యత కఫం. వాయుతత్వం యొక్క ఆధిక్యత వాతము, అగ్నితత్వం యొక్క ఆధిక్యత పిత్తము. అందువల్లే మనం సాధారణంగా కఫం అది అడ్డొచ్చి రాట్లింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి చివరి క్షణాల్లో, అప్పుడు నీళ్లు పోస్తాం, ముఖ్యంగా తులసి కలిపిన నీళ్లు. కరెక్ట్ గా నీళ్లు పోయగలిగితే 99% వాళ్ళని వెనక్కి తిప్పేయచ్చు. కరెక్ట్ గా పోస్తే అంటే ఏంటి, ఈ సూక్తాలు, ఈ ఋగ్వేదీయ సూక్తాలు ఇవంతా తెలిసిన వాడు కనుక ఆ తీర్థాన్ని పోస్తే వెనక్కి తిప్పేయచ్చు. అంచేత ఈ ఋగ్వేదం యొక్క అవగాహన పెంచుకోవటానికి ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటి అంటే, విశ్వకర్మ సూక్తం అని ఆహారము తీసుకుంటున్నప్పుడు వింటూ మౌనంగా తినండి. ఇంకో దారి లేదు. మరి ఎన్నాళ్లలో వస్తుందో నాకు తెలియదు. ఒకరికి ఒకరోజు చెప్తే వింటుంది, ఇంకోటికి 2 సార్లు చెప్తే ఒకటి, ఒకటికి 8 సార్లు చెప్పినా ఎంత ఉందో సబ్జెక్ట్ లో. అలాగే క్లాసెస్ లో కూడా చూస్తాం కదా, ఒక స్టూడెంట్ ఒకసారి చెప్పిస్తే అర్థమైపోతుంది, ఒక స్టూడెంట్ కి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఒకరికి 8 సార్లు చెప్పినా అర్థం కాదు. విశ్వకర్మ సూక్తము మీకు అన్ని లాభాలు కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? మొట్టమొదట మీ వాత పిత్త కఫాలను అడ్జస్ట్ చేసి పారేస్తుంది అది. అంచేత మీ ఆయువుని పెంచుతుంది అది. దానితో పాటు కనుక ఆ నవగ్రహాలకి సంబంధించినటువంటి చార్ట్ మీరు వేసుకుని తినగలిగితే, ముఖ్యంగా అంకెలు మీరు స్వయంగా వేసుకుని గీతతో. సాధారణంగా పెళ్లిళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ముక్కు పట్టుకో ఉంటారు, వీడు మంత్రాలు చదివేస్తారు. ముక్కు పట్టుకోవటం ఎందుకు చేయాలని కదా, అదే ప్రాణాయామం చేసి ఊపి కూడా ఉండేవాడు ముక్కు పట్టుకోనేస్తాడు. ముక్కు పట్టుకుంటే ఏమవు, ప్రాణాయామం చేస్తే రిజల్ట్స్ వస్తాయి. మనం కూడా అంతే కదా, 3 సార్లు ప్రాణాయామం చేయాలి అయితే అసలు అది ఎక్కువ టైం ఇవ్వాలి. మీరు సంధ్యావందనంలో అక్కడ ఆ ప్రాణాయామానికి మీరు ఎక్కువ టైం ఇవ్వాలి. లంగ్స్ నిండా ఊపిరి పీల్చుకుని లంగ్స్ నిండా వదులుకుంటూ చాలా టైం ఇవ్వాలి దానికి. అంటే అది లేని కనుక. అలాగే మనం ఆహారంలో వచ్చినటువంటి తప్పు ఏంటంటే పరిశుభ్రం చేయాలి, గీసేస్తుంది, గీయాలి మీరు ఆ మండలాన్ని నీటితో ఆహారం తినే ముందు. అది మర్చిపోయి చాలా మంది తెలియదు ఇప్పుడు కూడా, అది నీళ్లు జల్లేస్తారు. నీళ్లు జల్లటం కాదు, నీళ్లతో గీయాలి మీరు అది. సరే ఏం చేస్తాం, జై ఋగ్వేద సూక్తం అనుకుంటాం. అంచేత అవగాహన మాత్రం మీరు అర్థం చేసుకోండి. మీరు ఏం చెప్పాను ఇవాళ, మానవ శరీరము ఋగ్వేద సూక్తములతో తయారు కాబడినది. మన శరీరములో జలతత్వ, వాయుతత్వ, అగ్నితత్వ ప్రకోపాలను కంట్రోల్ చేసుకుని సామ్యావస్థలో తెచ్చుకోవటమే ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదములో పంచతత్వాలలో ఉన్నటువంటి ఆకాశతత్వము, పృథ్వీతత్వాన్ని మనము ఉపయోగించము. అగ్ని, జల, వాయుతత్వాన్ని ఉపయోగించుకుంటాం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే, పైన వాయువు ఉంది, కింద జలం ఉంది, అగ్ని ఏం చేస్తుంది, బ్యాలెన్సింగ్ పవరే. జలతత్వాన్ని వాయుతత్వానికైనా మారుస్తాం, లేకపోతే వాయుతత్వాన్ని జలతత్వానికైనా మారుస్తాం. అగ్ని యొక్క థర్మోస్టాట్ కంట్రోల్ చేసి అగ్నిని తగ్గిస్తే వాయువు జలంగా మారుతుంది, అగ్నిని పెంచితే జలము వాయువుగా మారుతుంది. ఈ ఆయుర్వేద నియమాలు చెప్తూ ఇంకోటి ఏం చెప్పాను, ఋగ్వేదము ద్వారా మానవ శరీర నిర్మాణములో సమస్త దేవతా శక్తులు మానవ శరీరములో ఉన్నవి అని చెప్పావు. ఇలా చెప్పింది, దాన్ని అవగాహన చేసుకోండి. ఈనాటి నుంచైనా కనీసము ఆ పరమ గురువుల మీద మీరు జాలి తలచి వాళ్లని అనుగ్రహించి విశ్వకర్మ సూక్తము వింటూ ఆహారం తీసుకోండి. చేత దాన్ని అవగాహన చేసుకోండి. ఆ చిన్న పని ఎందుకు చేయలేదు, చెప్పింది చెప్పినట్టు. ఓ